నాలుగు ఐదు ఆరు మంత్రాలు చూడండి.
అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు
తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టతు.
తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టతు. తస్మిన్నపో మాతరి శ్వా దదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య
తదంతరస్య సర్వస్య
తదు సర్వస్యాస్య బాహ్యతః
తదు సర్వస్యాస్య బాహ్యతః
యస్తు సర్వాణి భూతాని
యస్తు సర్వాణి భూతాని
ఆత్మన్యేవానుపశ్యతి
ఆత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషు చాత్మానం
సర్వభూతేషు చాత్మానం
తతోన విజుగుప్సతే
తతోన విజుగుప్సతే.
ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలో నిలిచినటువంటి సాధకుడు మోక్షాన్ని అందుకోవటానికి తీవ్రమైనటువంటి సాధనలు చేసుకున్నటువంటి సాధకుడు ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆరవ మంత్రంలో నిన్న తెలుసుకున్నాం. ఆత్మానుభూతికై సాధన చేసేటువంటి సాధకుడు తాను ఆత్మే, తాను ఆత్మను అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు. అలాగే తన ఎదురుగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రాణికోటి సమస్తము కూడా మనుష్యులు జంతువులు పశుపక్షాదులు క్రిమికీటకాలు అన్నీ సర్వము కూడా పరమాత్మే, తాను పరమాత్మే, తన ఎదురుగా ఉన్నవాళ్ళు పరమాత్మే, సమస్త ప్రాణికోటి పరమాత్మే అనేటువంటి భావనలో ఉంటాడు. అలా గ్రహించి ఆ భావనలో ఉంటాడు. కాబట్టి అందరూ కూడా అన్ని ఆత్మలోనే అంటే తనలోనే ఉన్నాయని, అన్నింటిలోనూ తానే ఉన్నానని, అందరూ తనలోనే ఉన్నారని, అందరిలోనూ తానున్నానని, తాను అందరూ ఒక్కటేనని ఇలా ఎప్పుడైతే భావిస్తాడో దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా తనకంటే వేరు కాదు, వాళ్ళు నేను ఒక్కటే, వారే నేను, నేనే వారు, నేనే నీవు, నీవే నేను. మనకి భగవంతుడిని ప్రార్థించేటప్పుడు కూడా మనకి ఈ రకమైనటువంటి జ్ఞానం ఉండాలి. భక్తిలోనేమో నేను నీ దాసుణ్ణి, భక్తి పరాకాష్ఠ దశలో నేను నీ దాసుణ్ణి అంటారు. అదే జ్ఞాని గనకైతే నేనే నీవు, నీవే నేను అంటాడు. ఇక్కడ దాసుడు యజమాని ఎవరు లేరు, ఇద్దరు కూడా ఒక్కటే. కాబట్టి ఇక్కడ అందరూ కూడా తానే, తానే అందరూ, అన్నింటిలో తానున్నాడు, అలాగనే అన్ని కూడా తనలోనే ఉన్నాయి. ఇటువంటి స్థితిలో అతనికి ఇక ఎవరి మీద ద్వేషం ఎందుకు, కోపం ఎందుకు, జుగుప్స ఎందుకు, ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? అతడు తానే నేనే అనుకున్నప్పుడు ఈ జుగుప్స అనేటువంటిది ఎందుకు కలుగుద్ది? అలా కలిగేటువంటి అవకాశమే లేదు. నీ దేహంలో ఉన్నటువంటి చెయ్యి, కాలు, ముక్కు, నోరు, కన్ను, చెవి, చర్మం, నాలుక అన్నీ కూడా నీవేవే కదా. నీ దేహంలో ఉన్నవన్నీ నావేననే భావిస్తూ ఉంటావు కదా. మరి అలా భావించేటప్పుడు ఏ అవయవానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా, ఏ అవయవం ఎలా ఉన్నా దేన్నైనా సరే నువ్వు అసహించుకుంటావా? దేన్ని అసహించుకో, ఎందుకంటే అన్ని నీవే, అది నేనే, దేహం నేనే, ఇంద్రియాలు నేనే, మనస్సు నేనే, బుద్ధి నేనే, కన్ను నేనే, ముక్కు నేనే, చెవి నేనే, ఇలా అన్ని నేనే 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 అనుకున్నప్పుడు దేని మీద కూడా జిగుప్స అసహ్యం అనేటువంటిది ఉండదు. తనను అవమానించినటువంటి వాడు, తనని కొట్టడానికి వచ్చినటువంటి వాడు, తనని కొట్టడానికి వచ్చినటువంటి పురుగు, అన్నింటి పట్ల కూడా ఒకే రకమైనటువంటి భావన ఉంటాడు, ఎవరిని కూడా ద్వేషించడు. ఇది ఆత్మలో నిలిచి ఆత్మానుభూతికై తపిస్తూ నేను ఆత్మనని తెలుసుకొని సర్వము ఆత్మేనని తెలుసుకున్నటువంటి సాధకుడైనటువంటి వాడు నడిచేటువంటి పద్ధతి, ప్రవర్తించేటువంటి తీరు. ఇలా ఎందుకు చేస్తాడు? మనం చేయలేకపోతున్నాం కదా, అతడు ఎందుకు చేస్తాడు అంటే అతడిది ఆత్మదృష్టి, మనదేమో దేహదృష్టి, మనోదృష్టి. అందుకనే మనమేమో చేయలేకపోతున్నాం, మనం దేహాన్ని చూస్తాం, చూస్తే ఒక దేహం ఉన్నట్టుగా ఒక దేహం ఉండదు, అందుకని ఆ దేహాన్ని బట్టి మన భావాలు మారిపోతాయి. లేదా మనోదృష్టి, ఒక మనస్సు ఉన్నట్టు ఇంకొకటి మనస్సు ఉండదు, అందుకని మనస్సు బట్టి తేడా. కాబట్టి దేహాన్ని బట్టి తేడా, మనసును బట్టి తేడా, ఆలోచనలు బట్టి తేడా, కోరికలను బట్టి తేడా, ఇలా అన్నీ కూడా తేడా తేడా తేడా. కానీ అతడు ఆత్మదృష్టితో ఉంటాడు. అందరూ ఆత్మే, అందరూ ఒక్కటే. ఆత్మలో పెద్ద చిన్న లేదు, ఎరుపు నలుపు తెలుపు లేదు, ఏ తేడాలు లేవు. అందువల్ల అందరూ కూడా ఒక్కటే ఆత్మ గనక ఒక్కటే భావన. ఈ భావన రావటానికి కారణం తాను, అతడు, వాళ్ళు, వీళ్ళు, అది ఇది అన్నీ కూడా ఒకే ఒక్క ఆత్మ అనేటువంటి భావన ఉండటం వల్ల. అదే ప్రకారంగా మనం కూడా ప్రయత్నించి ఈ ప్రకారంగా ఉండమనే ఈ మంత్రం ఇక్కడ మనకి చెప్పడానికి కారణం. సాధకుడైనటువంటి వాడు ఇలా ఉంటాడు గనక జ్ఞానాన్ని అందుకున్నటువంటి నీవు కూడా ఆ సాధనా మార్గంలో ముందుకు పోవాలంటే ఆ భావాన్ని అలవాటు చేసుకోవాలి. నీవు కూడా దేహదృష్టిని వదిలి, మనోదృష్టిని వదిలి ఆత్మదృష్టితో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా ఆత్మదృష్టితో ఉన్నప్పుడు అన్నింటినీ ఒక్కటిగా, అన్నింటినీ సమంగా చూడగలుగుతావు. ఇంకా నేను ఆత్మను అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ముందు తన ఆత్మను తెలుసుకోవాలా, తర్వాతే ఎదుటి వాళ్ళ ఆత్మ అని తెలుస్తుంది. నేను ఆత్మను అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఇంకా ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, మరి ఏ ప్రకారంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని మరొక మంత్రంలో తెలియజేస్తా ఉన్నారు. ఏడవ మంత్రంలో, మరి ఏడవ మంత్రం ఏమిటో చూడండి.
యస్మిన్ సర్వాణి భూతాని,
యస్మిన్ సర్వాణి భూతాని,
ఆత్మైవ భూద్విజానతః,
ఆత్మైవ భూద్విజానతః,
తత్ర కో మోహః కః శోకః,
తత్ర కో మోహః కః శోకః,
ఏకత్వం అనుపశ్యతః,
ఏకత్వం అనుపశ్యతః,
యస్మిన్ సర్వాణి భూతాని,
యస్మిన్ సర్వాణి భూతాని,
ఆత్మైవ భూద్విజానతః,
ఆత్మైవ భూద్విజానతః,
తత్ర కో మోహః కః శోకః,
తత్ర కో మోహః కః శోకః,
ఏకత్వం అనుపశ్యతః,
ఏకత్వం అనుపశ్యతః.
యస్మిన్, ఇంతకుముందు శ్లోకంలో అది కూడా మనకి ఒకటిగానే కనపడతా ఉంటుంది. యస్తు సర్వాణి భూతాని, ఇది యస్మిన్ సర్వాణి భూతాని, అది యస్తు అంటే ఎవరైతే, యహతు ఎవరైతే, ఇది యస్మిన్ అంటే, యస్మిన్ అని అంటే ఎవరిలో, ఎక్కడ? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూత్ విజానత విజానత విజానత, మామూలుగా విజానత అంటే తెలిసిన వాడని అర్థం. కానీ ఇక్కడ విజానత అని అంటే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మజ్ఞానే తెలిసినటువంటి వాడు. ఆత్మజ్ఞాని అంటే నేను ఆత్మను అని తెలుసుకున్నటువంటి వాడు. నేను ఆత్మను అని తెలుసుకొని ఎల్లప్పుడూ ఆ భావనే ఉన్నటువంటి వాడు, అటువంటి వాడే ఆత్మజ్ఞాని. అలా కాకుండా అప్పుడప్పుడు ఆత్మను తెలుసుకొని ఎప్పుడూ జీవుడుగా ఉండేవాడు ఆత్మజ్ఞాని కాదు, అతడు జీవభావంలో ఉన్నటువంటి వాడే. కనుక విజానత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని సాధన చేసి ఆత్మని అందుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు విజానత, అటువంటి ఆత్మజ్ఞాని, నేను ఆత్మనని బాగా తెలుసుకున్నటువంటి వాడు. యస్మిన్ ఏ సమయంలో, ఎప్పుడు ఏ సమయంలో, సర్వాణి భూతాన్ని సమస్తమైనటువంటి ప్రాణికోట్లని ఆత్మయేవా అభూత్, ఆత్మయేవా ఆత్మస్వరూపంగానే అభూత్ భాసిస్తాయో, ఎప్పుడు అతనికి సమస్తమైనటువంటి ప్రాణికోట్లన్నీ కూడా ఆత్మగానే భాసిస్తాయో అంటే, ఇందాకనే చెప్పుకున్నాం, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అందుకొని ఆత్మానుభూతికి ప్రయత్నిస్తారో ముందు తాను ఆత్మనని తెలుసుకోవాలి. ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు నేను కాదు, వీటికి వేరుగా ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మనే నేను అని ముందు తనను తాను తెలుసుకోవాలి. తనని తాను తెలుసుకున్న తర్వాత అప్పుడు అందరినీ చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆత్మయే అనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకని ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడు సమస్తమైనటువంటి ప్రాణికోట్లని కూడా ఆత్మస్వరూపంగానే దర్శిస్తూ ఉంటాడో, లేదా ఆత్మస్వరూపంగానే భాషిస్తూ ఉంటాడో, కనిపిస్తూ ఉంటాయో, తత్ర అప్పటి నుంచి అంటే తాను ఆత్మని తెలుసుకొని అందరూ కూడా ఆత్మ అని తెలుసుకున్న తర్వాత తత్ర అప్పటి నుంచి ఏకత్వం అనుపశ్యతి, ఏకత్వాన్నే చూస్తూ ఉంటాడు. భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు, అంటే వేరువేరుగా ఉన్నటువంటి వాటిలో అందులో ఏదో ఏకత్వం ఉంటుంది. గాజులు, గొలుసులు, జూకాలు, నక్లీసులు, వడ్రాణాలు, అన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి. కానీ అన్నిట్లో ఏకత్వాన్ని చూడటం అంటే అన్నింటిలో ఉన్నటువంటి బంగారాన్ని దృష్టిలో పెట్టుకోండి. కుండలు, కూజాలు, మూకుళ్ళు, చట్లు, పిడతలు అన్ని ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ అన్నింటిలో కూడా మట్టిని దర్శించటం. ఈ ప్రకారంగా భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి అటువంటి ఏకత్వాన్ని ఎప్పుడైతే దర్శిస్తాడో, అంటే సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో ఉన్నంతది కూడా ఆత్మయే అని ఎప్పుడైతే ఆయనకి కనపడతా ఉంటుందో, కహ మోహః, మోహః కహ శోకః కహ, ఇక అతనికి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ, ఇది ఈ మంత్రం యొక్క భావం. భావం అయితే కొద్దే, ఎందుకని ఎవరైతే తాను ఆత్మనని తెలుసుకొని అందరినీ కూడా ఆత్మగా చూడగలుగుతాడు, అటువంటి వాడికి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ. మోహము లేదు, శోకము లేదు. మోహం అంటే భ్రమ, శోకం అంటే ఏడుపు. కాబట్టి మోహం ఉంటేనే ఏడుపు కూడా, కాబట్టి ఈ రెండు కూడా అతడికి లేవు అని తెలియజేస్తున్నాడు. ఆత్మజ్ఞాని విజానత, ఆత్మజ్ఞాని అన్నారు మొట్టమొదటి మాట. ఎవరు ఆత్మజ్ఞాని అంటే, ఆత్మజ్ఞాని అంటే నేను ఆత్మనేని తెలుసుకున్నటువంటి వాడు, ఆ తెలివి ఉన్నటువంటి వాడు, ఆ నిశ్చయ జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఎలా వస్తుంది ఆ నిశ్చయ జ్ఞానం? తాను కూడా పూర్వజన్మల్లో సుకృతం చేసుకుని ఉండి ఒక సద్గురువు కోసం అన్వేషించి లేదా తపనబడి ఉంటే అతడికి ఒక సద్గురువు లభించి ఆ సద్గురువుని ఆశ్రయించి ఆయన్ని సేవించి ఆయన ద్వారా ఈ ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే అటువంటి వాడికి నేను ఆత్మను నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు అనేటువంటి భావన స్థిరపడుతుంది. ఎప్పుడైతే ఆ భావన అతనికి స్థిరపడదో, ఆ సాధన కొనసాగిస్తూ కనుక ఉన్నట్లయితే ఇక అటువంటి వాడికి అందరూ కూడా ఆత్మగానే కనపడతారు. అందువల్ల ఆత్మజ్ఞాని అని అంటే తన యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ, తాను ఆత్మని అనేటువంటి భావన కలిగినటువంటి వాడు అన్ని ప్రాణుల్ని కూడా ఆత్మగానే చూడగలిగినటువంటి వాడు. అటువంటి వాడికి ఎటువంటి భ్రమ గాని ఎటువంటి శోకం గాని ఉండవు. మోహక్కహ శోకక్కహ, మోహం అంటే భ్రమ భ్రాంతి, శోకం అంటే దుఃఖం ఏడుపు. సరే, మరి సామాన్యుడి సంగతి ఏమిటండి? సామాన్యుడు తాను ఆత్మనని అనుకోడు, ఎదటిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆత్మని అనుకోడు. ఎందుకంటే అతనికి ఆత్మనని తెలియదు. ఒకవేళ శాస్త్రాన్ని వింటున్నప్పటికీ కూడా కేవలం వింటే అనుభూతి రాదు, వింటే తెలుస్తుంది విషయం. తెలియని విషయం తెలియటానికి వినాల, తెలిసిన విషయం గుర్తుంటానికి మననం చేయాలి, గుర్తున్న విషయం అనుభవానికి రావడానికి నిధిధ్యాసం చేయాలి. అందుకనే శ్రవణం మననం నిధిధ్యాసనాన్ని. తెలియని విషయం తెలుసుకోవటానికి శ్రవణం, తెలిసిన విషయం గుర్తు రావటానికి మననం, గుర్తుంచుకున్నటువంటి విషయం మన అనుభవానికి రావటానికి నిధిధ్యాసన. కాబట్టి ఈ మూడు కూడా శ్రవణ మన్న నిధిధ్యాసనలు చేస్తేనే నేను ఆత్మననేటువంటి స్థిర అభిప్రాయం కలుగుద్ది. అలా కాకుండా నేను ఆత్మనని కేవలం శాస్త్రాల ద్వారా తెలుసుకున్నా, అసలు తెలుసుకోకపోయినా అతడికి ఆత్మననేటువంటి విషయం గుర్తుండదు, అతడు సామాన్యుడు. అందుకని ఏమంటాడు, నేను దేహాన్ని అనే భావనలోనే ఉంటాడు అనడు, నేను దేహాన్ని అని అనడు, దేహాన్ని అనే భావనలో ఉంటాడు. ఆ భావనలో ఉంటాడు గనక దేహానికి గాయమైతే నాకు గాయమైంది అంటాడు, దేహానికి జబ్బు చేస్తే నాకు జబ్బు చేసింది అంటాడు. అంటే దేహమే నేననే కదా భావన, తనకి తెలియకుండానే దేహమే నేననేటువంటి భావన భావన కాదు, అది అనుభూతి. ఆ అనుభూతి స్థిరంగా ఉంది, జన్మ జన్మల నుంచి అలవాటు మనకి. అదిగో ఆ అలవాటు కారణంగానే మనకి ఇప్పుడు పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటు వల్లనే మన గ్రహపాటు. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనకి తెలియకుండానే నేను జీవుణ్ణి అనేటువంటి భావన, నేను శరీరాన్ని నేను దేహాన్ని అనేటువంటి భావన వ్యక్తం అవుద్ది. అంతేకాకుండా మనకి మరొక తెలివి కూడా ఉంది, నేను మనస్సుని అని. నేను మనస్సునే అనను, కానీ నేను మనస్సుని అనేటువంటి భావనలోనే ఉంటాం. ఎందుకని, ఎవరన్నా తిట్టారనుకోండి మనల్ని, తిడితే మనం ఏమంటాం ఎవరితోటన్నా, నాకు వాడట తిట్టారండి, నాకు చాలా బాధగా ఉందండి అంటాం. బాధగా ఉన్నది ఎవరికి? మనసుకి. మనసుకి బాధగా ఉంటే నాకు బాధగా ఉంది అని అంటున్నావు. అంటే మనసు యొక్క బాధను నీ మీద ఆరోపించుకుంటున్నావు. అంటే నేను మనస్సుని అనేటువంటి భావన, భావన కాదు ఆ స్థిర అభిప్రాయం నీకుందనమాట. అదే ప్రకారంగా మనసు ఏదైనా గనక చింతాక్రాంతమై గనక ఉన్నట్లయితే వాళ్ళు ఏంటారండి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు తేడా వచ్చిందో అర్థం కావట్లేదు అని ఇలాగ మాట్లాడతాం. అలాగనే వాడండి, వాడి మీద నాకు అసలు విపరీతమైన కోపం వస్తుంది, లేకపోతే వాడు నన్ను ఇట్లా మాట్లాడతాడా అని అంటాం. కోపం ఎవరికి? మనసుకి. కానీ మనసుకు వచ్చినటువంటి కోపాన్ని మన మీద ఆరోపించుకుంటా ఉంటాం, ఉద్రేకపడతా ఉంటాం. ఈ ప్రకారంగా మనం శరీరము నేనేనని, మనస్సు నేనేనని, బుద్ధి నేనేనని, ఇంద్రియాలు నేనేనని ఇలా భ్రమపడుతూ ఉంటాం, ఇలా అజ్ఞానంలో ఉంటాం, ఇలా తప్పుగా ఉంటుంటాం. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఈ శరీరం ఎవరిది అన్నారు, మీ శరీరం మీద మీ శరీరాన్ని చూపిస్తూ ఈ శరీరం ఎవరిది అన్నారు. అంటే ఏమంటారు, నాది అంటారా? అవునా, కాదండి నాది కాదండి, ఎవరిదో అంటారా? అన్నారు, నాది అంటారు. మీ చేతిలో ఉన్న పుస్తకం ఎవరిది? నాది. నేనే కొనుక్కున్నానండి, నాది. మరి పుస్తకం నీది కదా, నువ్వు పుస్తకానివా? ఆహా, మరి పుస్తకానికి నీకు సంబంధం ఏమిటి? హక్కు భుక్త సంబంధం అంటే ఆ పుస్తకం యొక్క హక్కుదారుడివి నువ్వు. అంతేగాని పుస్తకం నీవు కాదు, పుస్తకానికి హక్కుదారుడు. మరి శరీరం కూడా నాది అన్నావుగా, మరి ఇప్పుడు శరీరానికి కూడా నువ్వు హక్కుదారుడివే, కానీ శరీరం నువ్వు కాదుగా. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది, ఈ దేహం నేను కాదు, ఈ దేహం నాది. అంతేగాని దేహం నాది కాదు. దేహం నాది కనుకైతే మరి నేనెవరిని, ఈ ప్రశ్న రావాలి. నేనెవరిని అంటే ఈ దేహం కంటే వేరుగా ఎవడో ఉన్నాడు ఇక్కడ, వాడు నేను. ఎవరు ఆ దేహం కంటే వేరుగా ఎవరో ఉన్నారు. మరి మనసు కంటే వేరుగా ఉన్నారు, బుద్ధి కంటే వేరుగా, ఇంద్రియాల కంటే వేరుగా, అదే ఆత్మ. వీటన్నిటినీ ఆడించేటువంటి ఆత్మ, వీటన్నిటికీ శక్తినిచ్చేటువంటి ఆత్మ. అందువల్ల నేను ఆత్మని అనేటువంటి విషయం మనం ఇలా విచారణ ద్వారా తెలుసుకోవాలి. దేహం నాది, ఇంద్రియాలు నావి, మనస్సు నాది, బుద్ధి నాది, ప్రాణాలు నావి అని అంటున్నాం కదా. నావి 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 అన్నప్పుడు నేనెవరిని అనేటువంటి క్వశ్చన్ రావాలి. నేనెవరిని అన్నప్పుడు వీటన్నిటికంటే వేరుగా, వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి, వీటన్నిటి మీద హక్కు ఉదాహరణైనటువంటి నేను ఆత్మని అనేటువంటి భావన మనకు కలగాలి. ఈ ప్రకారంగా మనకి ఆ తెలివి గనక లేకపోయినట్లయితే, నేను ఆత్మననే తెలుసుకునేటువంటి తెలివి గనక లేకపోయినట్లయితే, మన తెలివి నిజమైనటువంటి తెలివి కాదు, మన జ్ఞానం నిజమైనటువంటి జ్ఞానం కాదు, అది అజ్ఞానం, అతి తెలివి, లేకపోతే తెలివి తక్కువతనం, అజ్ఞానం అంటారు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంతటా భేదమే, తేడాలే. ఆత్మని అనే భావన లేకుండా నేను దేహాన్ని అనేటువంటి భావన ఉన్నటువంటి అజ్ఞానికి అంతా భేదమే. ఎందుకని అంతా భేదం? ఒక దేహం ఉన్నట్టు ఇంకో దేహం ఉండదు, ఒక మనిషి ఉన్నట్టు ఒక మనిషి ఉండడు, ఒక ప్రాణి ఉన్నట్టు మరో ప్రాణి ఉండదు. కుక్కకి నక్కకి భేదం, నక్కకి బల్లికి భేదం, బల్లికి పిల్లికి భేదం, పిల్లికి పక్షికి భేదం, పక్షికి కోతికి భేదం, కోతికి మనిషికి భేదం, మనిషికి మనిషికి భేదం. ఒక మనిషి ఉన్నట్టు ఇంకో మనిషి ఉండడు. ఎవరి మొహం వాళ్ళదే, ఎవరి కళ్ళు వాళ్ళయే, ఎవరి ముక్కు వాళ్ళదే, ఎవరి నోరు వాళ్ళదే, ఎవరి అందం వాళ్ళదే. కాబట్టి మనిషికి మనిషికి కూడా భేదం. ఈ ప్రకారంగా దేహంలో భేదం ఉంది, మనస్సులో భేదం ఉంది, ఆలోచనల్లో భేదం ఉంది, గుణాల్లో భేదం ఉంది, ప్రవర్తనలో భేదం ఉంది, అన్నింటిలో భేదమే. ఈ అజ్ఞానుల యొక్క దృష్టి భేద దృష్టి, అది మనం తెలుసుకోవాల్సి. అజ్ఞానుల దృష్టి భేద దృష్టి, కానీ మరి జ్ఞానులైనటువంటి వాళ్ళ దృష్టి ఏమిటి? వాళ్ళ యొక్క దృష్టి ఏకత్వమే. వాళ్ళ దృష్టి భేద దృష్టి కాదు, వాళ్ళది ఏకత్వం. అన్నింటినీ కూడా ఒక్కటిగా చూడగలిగినటువంటి వాళ్ళు, అది జ్ఞానుల యొక్క దృష్టి. ఎందుకని? తాను ఆత్మ, తన ఎదురుగా ఉన్నటువంటి వాడు ఆత్మ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్క పిల్ల ఆత్మ, దారిన పోయేటువంటి పంది ఆత్మ, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షి ఆత్మ. ఆత్మ కానటువంటిది ఏమీ లేదు, ఏది కనపడితే అదంతా ఆత్మే, కనపడినవి కూడా ఆత్మే, అన్నీ ఆత్మే. తాను ఊహించని ఆత్మ, తాను ఊహించని కూడా ఆత్మే. తనని దూషించేవాడు ఆత్మ, తన మీద ప్రేమ చూపించేవాడు ఆత్మ, తనని కొట్టడానికి వచ్చినటువంటి పురుగు ఆత్మ, అన్ని ప్రాణులు ఆత్మ, తాను ఆత్మ. ఏకత్వ దృష్టి, అభేద దృష్టి, భేదం లేని దృష్టి, అభేద దృష్టి, ఏకత్వ దృష్టి, ఇది మహాత్ముల యొక్క దృష్టి. మహాత్ముడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది? తనలో ఉన్నటువంటి, తన ఆత్మ కదా, తన దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏ రంగు, ఎంత పొడవు, ఎంత తూకం, ఏ సైజు, దాని పేరేమిటి? ఆ సుబ్బారావు అండి, సుబ్బారావు ఆత్మ పేరా? ఈ దేహం పేరు. ఏమండి సుబ్బారావు గారు అనగానే దేహం కదూ ఆగేది, వాక్కు కదూ మాట్లాడేది, ఆత్మ ఏమైనా మాట్లాడుద్దా? ఆత్మ ఆగుద్దా? ఆత్మ ఏమైనా పోద్దా? కాబట్టి సుబ్బారావు అనేటువంటిది దేహానికి పేరు. మరి ఆత్మకేం పేరుంది? ఆత్మకి ఆత్మనే పేరు. ఓం అని అంటారు, ఎవరికి ఇష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుస్తారు. అందుకని పేరు లేదు, పేరు లేదు కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. అందుకని దానికి పేరు లేదు, దానికి రంగు లేదు, దానికి రుచి లేదు, దానికి సైజు లేదు, దానికి తూకం లేదు. ఎందుకని ఇవన్నీ? ఎందుకని అన్నిటికీ ఉండాలిగా సైజు ఉండద్దు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే ఇదిగో ఇంతండి, ఇన్ని అంగుళాలు, లేకపోతే ఇన్ని అడుగులు, లేకపోతే ఇంత ఇన్ని కిలోమీటర్లు అని ఏదో ఒకటి ఉండాలి కదా, లేకపోతే తూకం ఉండాలి కదా ఇన్ని కిలోలు. ఆహా, ఆత్మ కట్లాడిది ఏమి లేదు. ఎందుకనంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. ఇప్పుడు భూమి ఉందనుకో, దానికి రంగులు ఉంటాయి. ఓ చాట భూమి బ్లాక్, బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు, బ్లాక్. ఇంకో చాట రెడ్, రెడ్ సాయిల్, అంటే రంగులు మారుకుంటుంది. నీరు మారుకుంటుంది, గోదావరి నీరు ఎర్రగా ఉంటుంది, కృష్ణా నీరు నల్లగా ఉంటుంది, నీరు తేడా. అలాగనే ఎందుకని కొంచెం కొంచెంగా ఇవి సూక్ష్మం అవుతా ఉంది. అట్లనే అగ్ని, అగ్ని వచ్చినప్పటికీ భగభగ మండుతా ఉంటే ఒక రంగు ఉంటుంది, తక్కువగా మండితే ఒక రంగు ఉంటుంది, అసలు మండక ఊరికి ఆరిపోయి పొగ్గనికి వస్తుంటే పొగ ఇంకో రంగులో ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇక దానికన్నా తేలికైంది వాయువు, అది కంటికి కనపడదు. ఇప్పుడు దానికి రంగులు లేవు కానీ వేగాలు ఉన్నాయి, బాగా స్పీడ్గా రావటం లేకపోతే స్పీడ్ తక్కువగా రావటం, ఆ తేడాలు ఉన్నాయి. ఆకాశం, ఆకాశానికి కూడా ఏమి లేవు. ఎందుకని అన్నిటికంటే సూక్ష్మమైంది ఆకాశం, అందుకని దానికి కూడా రంగు లేదు, రుచి లేదు, తూకం లేదు, ఇలాంటివి ఏమి లేవు. మరి ఆకాశానికే లేకపోతే ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మకి ఇవన్నీ ఎట్లా ఉంటాయి? అందుకని ఉండవు. ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ఏనుగులో ఉన్న ఆత్మ, దోమలో ఉన్న ఆత్మ రెండు ఒకే సైజా అండి అని అడుగుతాడు. ఏం చెప్పాలా? అంత పెద్ద ఏనుగులో ఎంత ఎంత ఆత్మ ఉండాలా? పెద్ద ఆత్మ ఉండాలా. ఇంత దోమలో ఎంత ఉండాలా? చిన్న ఆత్మ ఉండాలి. కాబట్టి అది పెద్ద ఆత్మ, ఇది చిన్న ఆత్మ అందామా? అది అజ్ఞాని, అజ్ఞాని యొక్క భావన. లేదు, దానికి కూడా ఏమి లేదు. కొండలో ఉన్న ఆకాశం, అలాగనే చెంబులో ఉన్న ఆకాశం రెండు ఒకటే. ఆ కొండని బట్టి వాటిని బట్టి మనం అనుకోవటం తప్ప నిజంగా ఆకాశంలో ఏ తేడా లేదు. అదేవిధంగా ఏనుగులో ఉన్నా దోమలో ఉన్నా అంతా ఒక్కటే. అలాగనే ఆత్మకి రంగు లేదు, రంగు దేహానికి ఉంది, చర్మానికి రంగు, అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది. అట్లానే తూకం, సైజు, ఆహా, ఎంత తూకం ఉన్నటువంటి దానిలో ఉన్న ఆత్మైనా, తూకం తక్కువలో ఉన్న దాని ఆత్మైనా రెండు ఒకటి. కాబట్టి ఆత్మలో ఏ తేడా లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనిషి ఆత్మ, కుక్క ఆత్మ, నక్క ఆత్మ, పిల్లి ఆత్మ, జంతువాత్మ, పక్షి ఆత్మ అని చెప్తుంటారు. వినేవాళ్ళు కూడా అట్లే ఉంటారు. కొన్ని లక్షల మంది వాళ్ళకి శిష్యులు ఉన్నారు, అట్లా బోధిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కుక్కలో ఉన్న ఆత్మ ఏమో కుక్క ఆత్మ, నక్కలో ఉన్న ఆత్మ నక్క ఆత్మ, మనిషిలో ఉన్న ఆత్మ మనిషి ఆత్మ. వాళ్ళకి నిజంగా ఆత్మ అంటే ఏమిటో పాపం తెలియదు, ఎందుకంటే శాస్త్రాలు కాదు వాళ్ళకి. వాళ్ళకి పైనుంచి ఎక్కడి నుంచో వస్తాయి, అదిగో అది ప్రధానం. అక్కడి నుంచి ఏది పంపిస్తే అదే వాళ్ళు చెప్పేది. అందువల్ల అది కాదు ఇక్కడ. ప్రతి దానిలో ఉండేటువంటి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ కనుక ఈ తేడాలంటూ కూడా ఏమీ ఉండవు. ఏమండి మీరు చెప్తున్నారు కానీ మాకు వాళ్ళు చెప్పేదే బాగుందండి, కుక్క ఆత్మ, నక్క ఆత్మ, మనిషాత్మ అని అంటే, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కరెంటు ఉంది కదా, మరి కరెంటు లైట్లోకి వస్తుంది, ఫ్యాన్లోకి వస్తుంది, ఫ్రిడ్జ్లోకి వస్తుంది, హీటర్లోకి వస్తుంది. మరి లైట్లోకి వచ్చేటువంటి కరెంటు, ఫ్యాన్లోకి వచ్చే కరెంటు, ఫ్రిడ్జ్లోకి వచ్చే కరెంటు, హీటర్లోకి వచ్చే కరెంటు అన్నీ ఒక్కటా లేకపోతే వేరు వేరు కరెంటు మనం పంపిస్తున్నామా? జాగ్రత్తగా ఆలోచించండి. లైట్లోకి వచ్చేటువంటి కరెంటు లైట్ను వెలిగిస్తుంది, ఫ్యాన్లోకి వచ్చే కరెంటు ఫ్యాన్ తిప్పుతుంది, ఫ్రిడ్జ్లోకి వచ్చేది చల్లబరుస్తుంది, హీటర్లోకి పోయేది వేడి చేస్తూ ఉంది, టీవీలోకి వచ్చేది బొమ్మలు చూపిస్తూ ఉంది. మరి ఇన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి కరెంటు కూడా అన్నీ అన్ని రకాల వైర్లు బయట నుంచి లాక్కొని టీవీ కరెంట్ ఒకటి, ఫ్రిడ్జ్ కరెంట్ ఒకటి అయ్యామని పెట్టిస్తున్నారా మన ఇంట్లో? ఏం లేదు కదా. కాబట్టి కరెంట్లు అన్నీ లేవు, ఒకటే కరెంటు, ఒకటే ఆత్మ. అలాగనే కరెంటు కూడా ఏమైనా రంగులు రుచులు ఏమైనా తేడాలు ఉన్నాయా? తూకాలు కొలతలు తేడాలు ఉన్నాయా? ఏమండి, ఫ్రిడ్జ్ చాలా పెద్దది కదా, దాంట్లోకి వచ్చే కరెంటు కూడా అంత పొడుగుంది. అలాగనే మరి లైట్లోకి వచ్చేది చిన్నది కదా, అందుకని కొద్దిది అని అందామా? అంటానికి వీల్లేదు. కనుక ఆత్మ కరెంట్ అన్నా ఇంకా ఎక్కడన్నా తేడా ఉందేమో లేదు, ఆత్మకి అసలు తేడా ఎట్టుంటుంది? కానీ మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం కరెంటుని. కరెంటు కూడా ఒక్కటే కరెంటు, ఏ దేనిలోకి వచ్చినా సరే కరెంటు ఒక్కటే. అందుకనే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ విషయాలు లోతుగా పోకుండా వాళ్ళు చెప్తారు ఏమండి, వాళ్ళు అందరూ కూడా అందరిలో కూడా ఆత్మ ఉందని అంటున్నారు కదా, అందరిలో ఒకే ఆత్మ ఉందంటున్నారు కదా, అందరిలో ఒకే ఆత్మ ఉంటే అందరూ ఒకే రకంగా ఉండాలి కదా, అందరు మంచి వాళ్ళుగా ఉండాలి కదా అనేటువంటి ఒక పెద్ద లాజిక్ పాయింట్ తీస్తారు. మరి కరెంటు కూడా ఒకే కరెంటు కదా అన్నిట్లోకి వచ్చింది, మరి ఒకే పని చేయాలిగా, అన్నీ ఒకటిగానే ఉండాలిగా. అంటే ఫ్రిడ్జు వెలగాల, లైటు వెలగాల, ఫ్యాను వెలగాల, హీటర్ వెలగాల, అన్ని భగ్గుమని వెలిగి మన మీద పడాలా? మరి ఎందుకనట్లేదు? కాబట్టి పరికరం ఏదైతే ఉందో దానికి కావాల్సిన శక్తి ఇస్తే ఆ పరికరం ఎందుకోసం తయారు చేశారో ఆ పని చేస్తుంది. అలాగనే ఈ పరికరం ఎందుకు వచ్చిందో, ఇందులోకి వచ్చినటువంటి కరెంట్ అనేటువంటి ఆత్మ అనేటువంటి కరెంటు శక్తినిస్తే ఇది ఆ పని చేస్తుంది. అందుకని వాడు చేసే పని వాడు చేస్తాడు, వీడు చేసే పని వీడు చేస్తాడు, పక్షి చేసే పని పక్షి చేస్తుంది, కుక్క చేసే పని కుక్క చేస్తుంది, నక్క చేసే పని నక్క చేస్తుంది, దుర్మార్గుడు చేసే పని దుర్మార్గుడు చేస్తాడు, మంచివాడు చేసే పని మంచివాడు చేస్తాడు, దొంగ చేసే పని దొంగ చేస్తాడు. అందువల్ల ఆత్మ మాత్రం ఒక్కటే, ఆత్మలో ఏ తేడా లేదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అసలైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మ అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి తేడా లేదు. అన్ని ప్రాణుల్లోకి వచ్చేటువంటి ఆత్మ ఒక్కటే, ఆ ప్రాణుల యొక్క రూపాలు తేడా ఉంటాయి కానీ ఆత్మలో ఏ తేడా లేదు. అందుకనే జ్ఞాని ఏకత్వం అనుపశ్యతి, ఏకత్వాన్నే దర్శిస్తాడు. జ్ఞానైనటువంటి వాడు అంతటా ఏకత్వాన్ని దర్శిస్తాడు. ఆ ఏకత్వాన్ని దర్శించిన వాడు అజ్ఞాని. అజ్ఞాని ఏకత్వాన్ని దర్శించలేడు, అతడు భిన్నత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఇలా అంతటా ఏకత్వాన్ని చూచేవాడు ఈ లోకంలో ఎట్లా ప్రవర్తిస్తాడు అని అంటే, అతనికి మోహం లేదు, శోకం లేదు అని ఇక్కడ మనకి మంత్రంలో చెప్పాడు. మోహం అంటే ఏమిటి? మోహం అంటే భ్రమ లేదా అజ్ఞానం. మోహం అంటే ఏమిటో ఇంతకుముందు మనం 4 పాయింట్లు చెప్పుకున్నాం. 1, నేను దేహాన్ని అనుకోవటం మోహం. నేను ఆత్మను అని తెలుసుకోకపోవటం మోహం. నేను దేహాన్ని అనుకోవటం కానీ నిజం ఆత్మ, అందుకని ఆత్మని అని తెలియకపోవటం. ఈ ప్రపంచం సత్యం అనుకోవటం, ప్రపంచంలో ఉన్న వస్తువులు నాకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి అనుకోవటం. ఈ 4 భ్రమ మోహము అంటారు. కాబట్టి ఇక్కడ మోహం అంటే భ్రమ. నువ్వు వేరు, నేను వేరు. ఎందుకంటే నేను సుబ్బారావుని, నువ్వు పుల్లారావు, నువ్వు ఎల్లారావు, నువ్వు వాడివి, నువ్వు వీడివి, నేను మగ నువ్వు ఆడ, నేను పెద్ద నువ్వు చిన్న, ఇలా అన్ని కూడా తేడాలు 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 తేడాలు. ఇదే మోహం. మోహం ఉన్నంత వరకే శోకం ఉంటుంది. మోహం తొలగితే శోకం కూడా తొలగిపోతుంది. ఎందుకని? మోహం ఉంటే శోకం. నేను వేరు, నీవు వేరు కదా. నువ్వు వేరైనప్పుడు నీవు కనుక నాకు నచ్చకపోతే నాకు బాధ, నీవు కనుక నాకు వ్యతిరేకంగా ఉంటే నాకు కోపం, నీవు కనుక నాకు హాని చేస్తే శోకం. ఇట్లా మనకి ఈ తేడాలన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ అంతా ఒక్కటే, అంతా ఆత్మే అని అనుకున్నప్పుడు ఇక ఏ రకమైనటువంటి తేడాలు ఉండవు. కాబట్టి మనలో భేద దృష్టి ఉన్నంత కాలము, అందరూ వేరు 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 అని అనుకున్నంత కాలము ఈ శోకం తప్పదు. మనలో భేద దృష్టి ఉన్నంత కాలము శోకము తప్పదు. ఆత్మీయుడు దగ్గరికి వచ్చాడు, ఆనందం. ఆత్మీయుడు దూరం అయ్యాడు, బాధ. చూడండి, పక్క పక్క ఇళ్లలో ఒక 20 ఏళ్ళు ఉన్నారు, ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళు ఏదో కారణం చేత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా ఉంటుంది వీళ్ళకి? ఏదో లోపల నుంచి నిలబెట్టినట్టుగా బాధ కలుగుతుంది. అదే కొత్తగా ఎవరైనా స్నేహితులు అయ్యారు, మంచి వాళ్ళు స్నేహితులు అయ్యారు, వాళ్ళ గురించి ఇంతకుముందు తెలుసు కానీ నీకు చాలా దూరం, ఇప్పుడు దగ్గరికి వచ్చారు, ఎంతో ఆనందం. కాబట్టి ఈ భేద దృష్టి కనుక ఉంటే ఈ శోకం తప్పదు. శోకంతో పాటుగా సంతోషం కూడా ఉంటుంది. మన అబ్బాయి కనుక మన గుండెల మీద తంతే మనకెంతో ముద్దు. అదే ఇతరుల పిల్లలు కనుక తంతే మళ్ళీ మనం వాళ్ళని బాధ వదిలిపెడతాం. కాబట్టి ఏకత్వ దృష్టి కనుక ఉంటే ఇలా జరుగుతుందా? ఉండదు. ఏకత్వ దృష్టి కనుక ఉంటే మోహం ఉండదు, మోహం లేకపోతే శోకం ఉండదు. మధ్యాహ్నం టీవీ చూస్తున్నావు, అందులో క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది, మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నావు, అంతలోకి నీ భార్య బఠానీలు తీసుకొచ్చి పెట్టింది, ఎందుకంటే కాలక్షేపం కోసం బఠానీలు, సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటున్నావు, నవ్విలేస్తున్నావు, ఒకటి ఏదో గట్టిగా వచ్చింది, పటక్కన కాస్త ఆ నాలుగు కాస్త పంటి మధ్య నలిగింది. మరి ఆ పంటిని ఏం చేస్తావు? పంటి మీద కోపం రావాలి కదా. అయ్యో పాపం మెత్తటి నాలుక ఈ మొద్దు పళ్ళ కింద పడి నలిగిపోయిందే అని మనకు బాధ కలుగుద్ది కాదు. అంటే ఇక్కడ మాత్రం పన్ను నాలుక చాలా మెత్తడితే, కానీ ఈ నాలుక చేసేటువంటి ఘోరం ఇంకోటి మాత్రం ఏం చేయదు. ఎవరిని ఎంతటి వాడినైనా సరే వాడిని కళ్ళ నీళ్ళు పెట్టించాలంటే ఈ నాలుక చాలు. కనుక అటువంటి ఈ నాలుకైనా అయ్యో మెత్తటి నాలుకే దెబ్బతింది, ఈ పన్ను దీని సంగతి ఏదో తేల్చాలని చెప్పి రాయి తీసుకొచ్చి పన్ను ఏమన్నా కొట్టేస్తావా? ఆహా కొట్టవు. ఎందుకని? పన్ను నీదే, నాలుక నీదే. పొరపాటుని కంట్లో నీ వేలు గుచ్చుకుంది, మరి వేలుని ఏమైనా చాకు తీసుకొచ్చి కోసేస్తావా? ఆహా ఎందుకని? కన్ను నీదే, వేలు నీదే, ఈ ప్రకారంగా అన్ని నీయే కాబట్టి వాటిని సర్దుకుపోతున్నావు, ఓర్చుకుంటున్నావు. అదే ఇంకొకళ్ళ వేలు కనుక నీ కంట్లో పడుచుకుంటే అయిపోయాడేవాడు. ఎందుకంటే కంట్లో పడుచుకుంటే చాలా బాధ, ఒక్కోసారి కంటికి చాలా దెబ్బ తగులుద్ది. మరి అట్లాంటప్పుడు వాడిని ఊరుకుంటా వదిలిపెడతావా? వదిలిపెట్ట. అదే నీ వేలు కనుక అయితే ఏం లేదు, మనం ఏదో ఆ కంటి డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుంటాం అంతే. కాబట్టి ఇది ఏకత్వ దృష్టి కనుక ఉన్నట్లయితే ఇలా ఉంటుంది. ఎందుకంటే కన్ను నాదే, కాలు నాదే, వేలు నాదే, పన్ను నాదే, నాలుక నాదే, అన్ని నాయే, అన్ని నాయే అయినప్పుడు నాకేమి కోపాలు రావు, అసహించుకోటాలు రావు, బాధలు రావు, శోకం లేదు. ఎందుకని? ఇక్కడ కూడా అంతే, అన్నీ ఆత్మే, అన్నీ నేనే, ఆత్మ అంటే నేనే, అన్ని నేనే, అన్ని నేనే అయినప్పుడు, అన్ని నా వాళ్ళే అయినప్పుడు, అందరు నా అవయవాలే అయినప్పుడు ఇంకా వాళ్ళ మీద కోపం ఎట్ట వస్తుంది? రానే రాదు. కాబట్టి ఈ ప్రకారంగా అంతటా ఏకత్వాన్ని దర్శించేటువంటి వాడికి మోహం లేదు, శోకం లేదు అనేటువంటి మాట. శోకంగా ఆ ఏకత్వం కనుక ఉంటే అన్ని సర్దుకుంటావు, ఏ రకమైనటువంటి బాధ నీకు రాదు. అదేవిధంగా నీ మీద ద్వేషంతో నేను దూషిస్తూ వచ్చాడు ఒకడు, అతడు కూడా నా స్వరూపమే అనుకుంటే వాడి మీద కూడా నీకు కోపం రాదు. అతడు నీవే అనుకున్నప్పుడు అతని మీద కోపం ఉంటుందా? ఉండదు. ఒక దొంగ కనుక నీ జేబులో 100 రూపాయలు పెట్టేశాడు అనుకో, చిక్కాడా, అక్కడ ఉన్న స్తంభానికి కట్టేసి కొడతాం, శాపనార్థాలు పెడతాం. నీ కొడుకు 1000 రూపాయలు పెట్టేశాడు నీ జేబులో నుంచి, వాడంటే నీకు ఎంతో ప్రేమ, లేక పుట్టాడు, అందుకని అన్ని అవలక్షణాలు వాడికి అభినయి, కాబట్టి నీ జేబులో నుంచి కొట్టేశాడు, 1000 కొట్టేశాడు. ఇప్పుడు ఏం లేదు, సరే నీ అల్లుడు నీ చైన్ ఒకటి కొట్టేశాడు, కొత్తగా పెళ్ళి అయింది కూతురికి, అల్లుడు వచ్చాడు ఓ చైన్ కొట్టేశాడు, వాడి దగ్గర కూడా అలవాట్లు ఉన్నాయి, కొట్టేశాడన్న సంగతి తెలిసింది, పాపం వచ్చింది, భార్య వచ్చింది, ఏమండి మన అమ్మాయికేగా కొట్టేస్తే కొట్టేశాడు, మన అమ్మాయికేగా ఉండేది సరే. కాబట్టి నేనే అనుకుంటే ఇక నాకు మా బాధ లేదు, అది వేరే వాడని అనుకుంటే అప్పుడు చూపిస్తాను పాపం. అందుకని ఏకత్వాన్ని ప్రదర్శించేటువంటి వాడు జ్ఞాని, ఏకత్వాన్ని దర్శించేవాడు, ఏకత్వాన్ని చూస్తుండేవాడు జ్ఞాని. సామాన్యుడు భిన్నత్వాన్ని చూస్తూ ఉంటాడు, భిన్నత్వాన్ని చూస్తే మోహం శోకం, కానీ ఏకత్వాన్ని కనుక చూస్తే మోహక్కహ శోకక్కహ, మోహం ఎక్కడ శోకం ఎక్కడ ఆ రెండు కూడా ఉండవు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నించేటువంటి వాడు ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడో, ఎలా ఈ జగత్తుని చూస్తాడో, ఎలా ప్రాణికోటిని చూస్తాడో, ఎలా భావిస్తాడో అనేటువంటి విషయాన్ని రెండు మంత్రాల్లో మనం ఇంతవరకు తెలుసుకున్నాం. రెండు మంత్రాల్లో పరమాత్మను గురించి తెలుసుకున్నాం, రెండు మంత్రాల్లో ఆ ఆత్మజ్ఞానిని ఏ ప్రకారమైన ప్రవర్తన ఉందో తెలుసుకున్నాం. అంతకుముందు 3 మంత్రాలు జరిగినాయి, అంతకుముందు 2 మంత్రాల్లో మన యొక్క పరమాత్మని అందుకోవాలంటే, మోక్షాన్ని అందుకోవాలంటే, ఈ జ్ఞానాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకొని సాధన చేయాలంటే మనం ఏ రకంగా మన యొక్క బుద్ధిని, మన యొక్క మనసుని, మన యొక్క సరి చేసుకోవాలా అనేటువంటి విషయాన్ని. ఇంకొకటి 3వది ఉంది, అది దీనికి సంబంధం లేదని అనుకుంటాం కానీ బాగా సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే, అయ్యా నువ్వు కనుక ఇంత సరి చేసుకొని పరమాత్మను అందుకోవటానికి ప్రయత్నం చేయకపోతే నీ జన్మ వృధాని ఊరికినే చెప్పాల, మళ్ళీ నీకు వచ్చేటువంటి జన్మలన్నీ కూడా బుద్ధి లేనటువంటి జన్మలు, నీచ జన్మలు, నికృష్ట జన్మలు, నీ కర్మ అనుభవించాల్సి వచ్చుద్ది, అందుకని నువ్వు మాత్రం నీ మనోబుద్ధుల్ని సరి చేసుకొని ఈ నిష్కామ కర్మయోగం ద్వారా ఈ మోక్షాన్ని అందుకోవటానికి జీవితంలో ప్రయత్నం చెయ్యి, చెయ్యకపోయావా చచ్చావే అని అలా మనల్ని బెదిరిస్తున్నారు. ఊరికి బెదిరించడం కాదు, ఇదేదో గమ్మత్తుగా బెదిరించడం కాదు, ఇది నిజం. ఎలా చెబితే గాని మనకి బాగా ఎక్కదు, అందుకని అది చాలా ప్రధానమైనటువంటిది. ఈ ప్రకారంగా మనం 7 మంత్రాలని ఇప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు రాబోయేది 8వ మంత్రం, అష్టమ మంత్రం. అబ్బో అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు ఎట్లానో అష్టమ మంత్రం కూడా ఎట్లా. ఏమిటిది ఈ అష్టమ మంత్రం అని అంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆత్మజ్ఞాని ఏ రకంగా ప్రవర్తిస్తాడు అని. ఇప్పుడు ఏ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎలా దర్శిస్తాడో చెప్పుకొని, ఇప్పుడు అసలు స్వరూపం ఏమిటి, అతని స్వభావం చెప్పుకున్నాం, ఇప్పుడు అతని స్వరూపం ఏమిటి అంటే అతడు ఎలా ఉంటాడు. దేహం ఉంటుందా, ఉండదా, కళ్ళు ఉంటాయా, ముక్కు ఉంటుందా, నోరు ఉంటుందా, నాలుగు ఉంటుందా, అసలు ఏంటి వాటి సంగతి ఏంటి అనేటువంటి అత్యద్భుతమైన, కొద్దిగా కష్టమైన, చాలా ముఖ్యమైన మంత్రం రాబోతా ఉంది 8వ మంత్రం. దాన్ని మనం రేపు చెప్పుకుందాం, బహుశా 2 రోజులు చెప్పుకోవాల్సి రావచ్చు.